श्रीमद्भागवतम की श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम मदर स्कंदम 12वां अध्याय శ్లోకం సంఖ్య 21. ధన్వినామగ్రనీరేష తుల్యశ్చార్జున యోర్ద్వయోః హుతాశైవ దుర్ధర్షః సముద్ర ఇవ దుస్తరః. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణకృపామూర్తి ఎస్సి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, గొప్ప ధనుర్ధారులలో ఈ బాలుడు అర్జునునితో సమానమైన వాడగును. అంతేగాక ఇతడు అగ్ని వలె ఎదిరింప సఖ్యుడును ఎదిరింప అసఖ్యుడును మరియు సముద్రము వలె దుస్తరుడును కాగలడు. భాష్యం, చరిత్రలో ఇరువురు అర్జునులు కలరు. ఒకరు హైహయ రాజైన కార్తవీర్యార్జునుడు కాగా, వేరొకరు బాలుని తాతగారు. ఆ అర్జునులిరువురును ధనుర్విద్యలో ప్రఖ్యాతి చెందినట్టి వారు. బాలపరీక్షిత్ ఆ ఇరువురికి సమానుడు కాగలడని భవిష్యత్తు పలుకుబడినది. ఇచ్చట పాండవార్జునుని గూర్చిన సంక్షిప్త వివరణము ఒసగబడినది. పాండవార్జునుడు భగవద్గీతకు నాయకుడైన అర్జునుడు పాండురాజు యొక్క క్షత్రియ తనయుడు. కుంతీదేవి ఏ దేవతనైనను ఆహ్వానించుటకు సమర్థురాలైనందున ఆమె ఇంద్రుని ఆహ్వానించను. తత్కారణముగా ఇంద్రుని వలన అర్జునుని జననము కలిగెను. కనుక అర్జునుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని అంశయ్య ఉన్నాడు. ఫాల్గుణ మాసమున జన్మించినందున అతడు ఫాల్గుణి అనియు పిలువబడును. కుంతీదేవికి అతడు పుత్రునిగా జన్మించినప్పుడు ఆకాశవాణి అతని భవిష్యత్ ఘనతను గూర్చి పలికినది. దేవతలు, గంధర్వులు, ఆదిత్యులు, రుద్రులు, వసువులు, నాగులు, వివిధ ఋషులు, అప్సరసలు వంటి విశ్వం యొక్క వివిధ ప్రాంతములకు చెందిన ముఖ్యులు అతని జన్మోత్సవమున పాల్గొనిరి. ఆ సమయమున అప్సరసులు తమ స్వర్గలోకపు నాట్య గానములతో ప్రతి ఒక్కరిని ఆనందింపరచిరి. శ్రీకృష్ణుని జనకుడును మరియు అర్జునుని మేనమామయును అగు వసుదేవుడు నిర్దేశిత సంస్కారముల ద్వారా అర్జునుని శుద్ధి కొరకు తన పురోహితుడైన కశ్యపుని పంపెను. అర్జునుని నామకరణ సంస్కారము శతశృంగ పర్వత ఋషుల సమక్షమున జరిగెను. ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూపి అను నలుగురిని పరిణయమాడిన అర్జునుడు వారి ద్వారా శృతకీర్తుడు, అభిమన్యుడు, భద్రువాహనుడు, ఇరావానుడు అను నలుగురు పుత్రులను పొందెను. విద్యార్థి దశలో అతడు ఇతర పాండవులు మరియు కౌరవులతో సహా ద్రోణాచార్యుని చెంత విద్యను అభ్యసించుటకు చేర్చబడెను. కానీ అర్జునుడు తన శ్రద్ధతో ప్రతి ఒక్కరిని అతిశయించెను. ద్రోణాచార్యుడు అతని శిష్య ప్రేమతో మిగుల ఆకర్షితుడయ్యెను. అర్జునుని ప్రథమ శ్రేణికి చెందిన విద్యార్థిగా అంగీకరించిన ద్రోణాచార్యుడు అతనిని హృదయపూర్వకముగా ప్రేమించి యుద్ధ శాస్త్రమును అనుగ్రహించెను. అత్యంత శ్రద్ధ కలిగిన విద్యార్థిగా అర్జునుడు రాత్రియందును విలివిద్యను అభ్యాసము కావించేవాడు. ఈ కారణములన్నింటి చేత ద్రోణాచార్యుడు అతనిని ప్రపంచంలో అత్యున్నత ధనుర్విద్యా పారంగతుని చేయ నిశ్చితుడయ్యను. లక్ష్యమును భేదించు పరీక్షలో అర్జునుడు అతి నిపుణతతో ఉత్తీర్ణుడు కాగా ద్రోణాచార్యుడు సంతృప్తి చెందెను. మణిపూర్ మరియు త్రిపుర ప్రాంతంలోని రాజవంశములు అర్జునుని తనయుడైన బభ్రువాహను నుండియే వచ్చి ఉన్నవి. ఒకమారు అర్జునుడు ద్రోణాచార్యుని మొసలి బారి నుండి కాపాడాను. అతని ఏడ ప్రసన్నుడైన ఆచార్యుడు అతనికి బ్రహ్మశీర్ష నామము గల అస్త్రమును వరముగా నొసగెను. ద్రుపద మహారాజు ద్రోణాచార్యుని ఏడ వైరమును కలిగి ఉండి అతనిని ఎదుర్కొనినప్పుడు అర్జునుడు ద్రుపదుని బంధించి ద్రోణుని సన్నిధికి కొనివచ్చెను. ద్రుపదునికి చెందిన అహిచ్ఛత్రమను పట్టణమును ముట్టడించి స్వాధీనము చేసుకుని దానిని ద్రోణాచార్యునికి వసగెను. బ్రహ్మశీర్షాసనము గల ఆయుధమును ఏ విధముగా ప్రయోగింపవలనని రహస్యములన్నీ అర్జునుకు తెలుపబడింది. తాను అర్జునుకు విరోధి అయినప్పుడు అవసరమైనచో దానిని తనపై ప్రయోగించుటకు ద్రోణాచార్యుడు అతని నుండి వాగ్దానము గైకొనెను. దీని ద్వారా ద్రోణాచార్యుడు రాగల కురుక్షేత్ర సంగ్రామమును గూర్చి భవిష్యత్తు పలికెను. అట్టి యుద్ధమును అతడు ఎదుటి పక్షమును చేరియుండెను. ద్రోణాచార్యుని పక్షమున పోరాడిన అర్జునుని చేతిలో తాను పరాజితుడైనను ద్రుపదుడు తనయైన ద్రౌపదిని అర్జునుకే వసగ సంకల్పించెను. కానీ దుర్యోధనుని కుట్రచే లక్షగృహ అగ్నిలో అర్జునుడు మరణించాడన్న అభూత వార్త విని అతడు మిగుల నిరుత్సాహపడెను. కనుకనే సభాగృహపు కప్పుకు వేలాడదీయబడిన మత్స్యపు కన్నును ఛేదించిన వాణిని స్వయంవరమున ద్రౌపది చేపట్టునని అతడు చాటించెను. కేవలము అర్జునుడు దానిని సాధింపగలిగినందున అతడు అట్టి పన్నాగమును పన్ని అర్జునుకు యోగ్యురాలైన తనయను హస్తగతము చేయవలన కోరికను పూర్ణము కావించుకును. అర్జునుడు మరియు అతని సోదరులందరూ ఆ సమయమున అజ్ఞాతులుగా నుండి బ్రాహ్మణుల వేషమున ద్రౌపది స్వయంవరమును చేరియుండి ఒక పేద బ్రాహ్మణుడు ద్రౌపది చే భర్తగా పూలమాలాలంకృతుడు అగుటను క్షత్రియ రాజులు కాంచినప్పుడు అతని నిజరూపమును శ్రీకృష్ణుడు బలరామునకు విశదపరిచెను. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలు శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలు శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది పరీక్షిత్ మహారాజు యొక్క జననం. ఈ అధ్యాయం ఇక్కడ పరీక్షిత్ మహారాజు జన్మించిన వెంటనే అంటే బాలుడుగా ఉన్నాడు. యుధిష్ఠుడు అడుగుతున్నాడు బ్రాహ్మణుని, ఏమని ఈ బాలుడు రాబోయే భవిష్యత్తులో ఎలా ప్రవర్తిస్తాడు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు, ఈ వంశానికి తగ్గ వారసుడు అవుతాడా అని యుధిష్ఠుడు బ్రాహ్మణులందరిని కూడా అడుగుతున్నాడు. అప్పుడు బ్రాహ్మణులు చెప్తున్నారన్నమాట, ఏమిటి ఈ బాలుడు ఎట్లా అవుతాడంటే అర్జునుడితో సమానమైన వాడు అవుతాడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా అగ్ని దావానలం మనం చూసినట్లయితే అడవిలో అగ్ని ఒకసారి నిప్పంటుకుంది అనుకోండి, దాన్ని తీసేయడం చాలా కష్టం, అంటే దాన్ని ఆర్పడం. అలా అదేవిధంగా దాన్ని ఎదిరింప అగ్ని వల్ల ఎదిరింప శక్యుడును అసఖ్యుడును అగ్ని ఏ విధంగా అయితే ఎవరు అతన్ని ఎదిరించలేరు ఆ విధంగా ఈ బాలుడిని కూడా ఎవరు ఎదిరించలేరు. మరియు సముద్రం వలె దుస్తరుడును అంటే చాలా గొప్పవాడు అవుతాడు. సముద్రం చాలా విశాలమైందనమాట, చాలా పెద్దది సముద్రం. అదేవిధంగా సముద్రం చాలా గంభీరంగా ఉంటుంది, ఎప్పుడు శబ్దం అంటే ఎవరు ఏం చేయలేరు అన్నమాట సముద్రాన్ని. అలా ఉంటుంది సాధారణమైన మానవులు. ఆ విధంగా దుస్తరుడును అవుతాడని చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడు అంటే ఇద్దరు, రెండు రకాల అర్జునులు ఇద్దరు ఉన్నారు. అదేవిధంగా భీముళ్ళు ఐదుగురు ఉన్నారు, కపిలుళ్ళు ఇద్దరు ఉన్నారు. అర్జునులు ఇద్దరు ఎవరంటే కార్తవీర్య అర్జునుడు, కానీ ఆ కార్తవీర్య అర్జునుడు పరశురాముడి చేతిలో మరణిస్తాడు. కార్తవీర్య అర్జునుడు అతను కూడా చాలా గొప్ప విలుకాడు, అర్జునుడు అంతటి విలుకాడు అనమాట. కానీ ఆయన దుష్ట పరిపాలన సాగుతూ ఉంటుందన్నమాట ఆయన యొక్క ఆధ్వర్యంలో. అందువలన పరశురాముడు ఎవరైతే దుష్ట రాజులు ఉన్నారో వాళ్ళందరిని చంపేస్తూ ఉంటాడు అనమాట. అందులో ఈ కార్తవీర్య అర్జునుడు కూడా మరణిస్తాడు. అది తర్వాత తర్వాత స్కందాల్లో మనకు వస్తుంది కార్తవీర్య అర్జునుడు గురించి. ఇక్కడ మనం చెప్పుకుంటుంది, ఇక్కడ బ్రాహ్మణులు చెప్తుంది ఎవరి గురించి అంటే పాండవుల్లో ఉన్న అర్జునుడి గురించి. ఈ అర్జునుడు ఈ బాలుడికి ఏమవుతాడు, తాతగారు అవుతారు. ఈ బాలుడు ఎవరి పుత్రుడు, పరీక్షితుడు ఎవరి పుత్రుడు, అభిమన్యుడి పుత్రుడు. అభిమన్యుడి భార్య, అభిమన్యుడి భార్య ఎవరు, ఎవరు అభిమన్యుడి భార్య, ఉత్తరేనా, ఉత్తరే కదా. పరీక్షితుడు ఉత్తర గర్భాన జన్మిస్తాడు. ఇవన్నీ మర్చిపోతే ఎలాగా, ఇది చాలా ముఖ్యం. అభిమన్యుడు యొక్క భార్య ఉత్తర, ఉత్తర గర్భాన పరీక్షితుడు జన్మిస్తాడు. అభిమన్యుడు ఎవరి కొడుకు, అర్జునుడి కొడుకు. అభిమన్యుడు ఎవరికి పుడతారు ఇక్కడ చెప్తున్నారు. ఇక అర్జునుడికి నలుగురు భార్యలు ఉన్నారు, ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూపి. నలుగురు భార్యలు, నలుగురు భార్యల్లో సుభద్రకి ఎవరు జన్మిస్తారు, అభిమన్యుడు. ద్రౌపదికి శృతకీర్తుడు. చిత్రాంగద అనే భార్యకి బభ్రువాహనుడు. ఉలూపి అనే భార్యకి ఇరావణుడును నలుగురు పుత్రులు జన్మిస్తారు. ఇంకా ఇక్కడ అర్జునుడి గురించి చెప్తున్నారు. అర్జునుడు ఏ విధంగా అంటే రాత్రి కూడా రేయింబవాళ్ళు అతని యొక్క సాధనలోనే ఉండేవాడు అనమాట. ఏ విధంగా ఆ పక్షిని కొట్టాలి, ఈ ఆకును కొట్టాలి, ఈ దీనిపై ఎలాగ మనం బాణం వేయాలి, ఇదే ధోరణిలో ఉండేవాడు. అది చూసి ద్రోణాచార్యుడు ఇతన్ని గొప్ప విలుకాడుగా చేయాలి, నాకు వచ్చిన విద్య అంతా కూడా ఇతనికి బోధించాలి. ఎందువలన, శ్రద్ధను చూశాడు, శ్రద్ధ. అదేవిధంగా మన ఆధ్యాత్మిక ఆచార్యులు కూడా, గురువుకి అనేక మంది శిష్యులు ఉంటారు, కానీ అందరికీ ఇవ్వరు ఆ జ్ఞానాన్ని, తనకున్న జ్ఞానం ఇచ్చినా తీసుకోలేరు కాబట్టి. అందువలన ఎవరికైతే శ్రద్ధ ఉంది అనేది గమనిస్తుంటారు అన్నమాట వాళ్ళు. నిజంగా శ్రద్ధతో ఎవరున్నారు అంటే, వాళ్ళకి సమయం ఉన్నప్పుడల్లా మందిరానికి రావడం, సమయం ఉన్నప్పుడల్లా గ్రంథం చదవడం, జపం చేయడం, లేదా సేవ చేయడం, ఆచార్యుడితో తిరగడానికి ప్రయత్నం చేయడం, తన యొక్క గురువుతో ఉండడానికి, గురువు నుంచి వినడానికి ఎవరైతే శ్రద్ధ చూపిస్తుంటారో అటువంటి వాళ్ళకి తనకు తెలిసిన జ్ఞానం అంతా కూడా ఇస్తారు. మిగతా వాళ్ళకి ఇచ్చిన ఉపయోగం లేదు, వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇక్కడ ద్రోణాచార్యుడు ఏం చేశాడు, తనకున్న జ్ఞానాన్ని దాంతోపాటు గొప్ప గొప్ప అస్త్రాలని ఇక్కడ ఏదో అస్త్రం కూడా ఇచ్చాడు. ఏం అస్త్రం ఇచ్చాడు మనకు చెప్తున్నారు, బ్రహ్మశీర్షనామము అనే అస్త్రాన్ని ఇచ్చాడు ఎవరికి, అర్జునుడికి. ఇంకా ఏమని చెప్పాడు, ఇంక ద్రోణాచార్యుడి యొక్క గొప్పతనం చూడవచ్చు మనం. ఏ విధంగా, ద్రోణాచార్యుడికి ముందలే తెలుసు రాబోయే కాలంలో యుద్ధం జరిగింది, యుద్ధంలో నేను అర్జునుడికి ఎదురుగా పోరాడతాను, అయినప్పటికీ నువ్వు నన్ను కూడా చంపాల్సిందే ఈ యొక్క అస్త్రంతో అని చెప్తాడు. అది ఎలా ప్రయోగించాలో కూడా చెప్తాడు. ఒకవేళ మనకి అస్త్రం తెలిసిన, మంత్రం తెలిసిన, దాన్ని ఎలా ప్రయోగించాలో తెలియకపోతే మనం ప్రయోగించలేమన్నమాట. శాస్త్రంలో మంత్రాలు ఉంటాయి, ఈ బ్రహ్మశ్రీ శాసనానికి మంత్రం ఉంటుంది, కానీ ఆ మంత్రం ఎలా చదవాలి, ఎక్కడ చదివి అంటే దేనిపైన ఎక్కువ ఒత్తి పెట్టాలి, లేదా ఎలాగా దానికి అంటే కొన్నింటికి చేతిలో నీళ్లు ఆచమనం చేసి బాణాన్ని వదలాలి. అక్కడ కూడా ఓం కేశవాయ నారాయణాయ మాధవాయ అని అప్పుడు బాణాన్ని వదలాలి, లేదంటే పనిచేయవాయి అని అలా ఉంటాయి అన్నమాట. దాంట్లో మెలకువలన్నీ కూడా ఆచార్యుడు చెప్పాల్సిందే. కొన్ని బాణాలు అసలు అవన్నీ ఏమి లేకుండా నేరుగా వదిలేయచ్చు, కొన్ని ఇలా ఈ ఆచమనం చేస్తే పనిచేయవు, కొన్ని చేయకపోతే పనిచేస్తాయి. అవన్నీ రకరకాల మెలకువలు ఉంటాయన్నమాట. అన్ని ఊరికే మంత్రం మనం అనుకోవచ్చు పుస్తకంలో చదివేస్తే మనకు మనం కూడా ప్రయోగించలేము. ఇంకా దీంతో పాటుగా అవి ఈ పనిచేయమన్నమాట. ఎప్పుడు ఎప్పుడైతే అవి వేరే ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాయో వాళ్ళ దగ్గర నుంచి స్వీకరిస్తే కానీ అవి పనిచేయవు. అందుకనే మనం చూడండి, ఉదాహరణకి గాయత్రీ మంత్రం ఈ రోజులు అందరూ చదువుతున్నారు కదా, బయట మైకులు స్పీకర్లు పెట్టి పని గాయత్రీ మంత్రం చేస్తారు, కానీ అవి పనిచేయడం లేదు. వాళ్ళ హృదయాన్ని మార్చలేకపోతున్నాయి గాయత్రి మంత్రం. గాయత్రీ మంత్రం అంటే మోక్షం వస్తుంది. గాయత్రీ మంత్రం ఎవరైతే శ్రద్ధగా రోజుకు 3 సార్లు చేస్తారో వాళ్ళకి మోక్షం వస్తుంది నియమ నిబంధనలతో. కానీ వీళ్ళందరికీ నియమ నిబంధనలు తెలియవు, ఊరికే వింటున్నారు కాబట్టి దాని యొక్క ప్రయోజనం దాదాపుగా శూన్యమే, దాదాపుగా 0, పెద్ద ఏం ఉండదు. ఏదో ఆ ఓం వినడం వలన ఓంకారం అనేది ఎవరైనా వినొచ్చు కాబట్టి అది వినడం వలన కొంత సుకృతి వస్తుందేమో, కానీ పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. వాళ్ళ యొక్క పాప ప్రవృత్తి నుంచి బయటపడరు. ఎందువల్లంటే ఆ ఆచార్యుడు ఎవరైతే ఈ మంత్రాన్ని ఇస్తారో వాళ్ళ యొక్క కృప ఉంటేనే, వాళ్ళ యొక్క అనుమతి ఉంటేనే అది పనిచేస్తుంది అన్నమాట. అందువల్లనే మనం కూడా దీక్ష అనేది చాలా ముఖ్యం. ఎందుకు, హరికృష్ణ మంత్రం అందరూ చేయొచ్చు, కానీ ఎప్పుడైతే దీక్ష గురువు నుంచి మనం స్వీకరిస్తాం అప్పుడు కృష్ణుడు గుర్తిస్తాడనమాట. ఎందుకని, కృష్ణుడు చెప్తున్నాడు నా యొక్క దాసాను దాసులు అయితేనే నేను వాళ్ళ యొక్క సేవను స్వీకరిస్తానని. కానీ నిజాయితీ గల వ్యక్తి తప్పకుండా గురువుని స్వీకరిస్తాడు, గురువుకి సేవ చేస్తుంటాడు, గురువు దగ్గర దీక్ష తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ కూడా ద్రోణాచార్యుడు శిష్యుల్లో ఉన్న శ్రద్ధని గమనించి అతనికి మొత్తం తనకున్న జ్ఞానాన్ని, చాలా విలువైన ఆయుధాన్ని కూడా ఇచ్చాడు. చివరికి నన్ను కూడా చంపడానికి నువ్వు అర్హుడివి, ఎందుకంటే అంత అతనిలో ఉన్న శ్రద్ధ, పట్టుదల, నిజాయితీ ఇవన్నీ గమనించి అతనికి ద్రోణాచార్యుడు ఇచ్చేశాడు అన్నమాట. ఇంకా ద్రోణాచార్యుడు తనకి కుమారుడు అశ్వత్థామ ఉన్నాడు, అశ్వత్థామ కూడా ఏమి ఇవ్వలేదు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క కైంకర్యం చేయడానికి ఉన్నవాళ్ళు ఆచార్యులు అందరూ. అంటే భగవంతుడు సంతృష్టి పొందాలి. ఎలా సంతృష్టి పొందుతారు, ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళకే అంత జ్ఞానం, అంత కీర్తి ఉండాలి. ఎవరైతే భక్తులైన వాళ్ళు ఉంటారో వాళ్ళకే అన్నీ చెందాలి అని భగవంతుడు అనుకుంటాడు. కాబట్టి ఆచార్యులు కూడా అదే చేస్తారు. ఏమిటి, ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళకే నిజమైన జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నారు ఏమిటి, ఈ త్రిపుర మరియు మణిపూర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి వంశం చెందిన వాళ్ళు, అర్జునుడి యొక్క వంశం చెందిన వాళ్ళు. వాళ్ళు బబ్రువాహనుడు అనేవాడు ఉన్నాడు రాజు బబ్రువాహనుడు. ఎవరికి సంతానం బబ్రువాహనుడు, చిత్రాంగద. అర్జునుడికి 4 భార్యలు, ద్రౌపది ఒక్కటే కాదు, అలాగే భీముడికి కూడా ఉంది, హిడింబి అనే భార్య ఉంది ద్రౌపదితో పాటు. అదేవిధంగా ఇతరులకి, నకుల సహదేవులకు కూడా, అంటే అందరి పేర్లు మనకు తెలియవు, ఒక్కొళ్ళకి భార్యలు 2 ముగ్గురు అలా ఉన్నారన్నమాట. సో ఆ విధంగా, అందువల్లనే ఈ రోజులు కూడా మనం చూసినట్లయితే మణిపూర్ త్రిపురలో, మీకు తెలుసో లేదో, ఈ కృష్ణ చైతన్యంలో ఉండే అందరూ కూడా కృష్ణుని పూజిస్తారు అక్కడ. దాదాపుగా అందరూ మణిపూర్ త్రిపురలో మణిపురి నృత్యం చేస్తుంటారు. ఆ నృత్యం గురించి, నృత్యంలో ఏం చేస్తారు, కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా ప్రదర్శిస్తుంటారు. మణిపూరి నృత్యం మీరు వినే ఉంటారు, మణిపురి నృత్యం, మణిపురి భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్ అని ఒక మహారాజు ఉన్నారు. మనకి విజయవాడలో ఉన్న భక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆయన శిష్యులు. ఆయన మణిపూర్లో బాగా ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. మణిపూరి, గౌహతి, అస్సాం ఈ ఏరియాల్లో వీళ్ళు అందరూ చాలామంది భక్తులు అన్నమాట అక్కడ, అందరూ కూడా వైష్ణవులు. ఎందువల్లంటే ఈ వంశం, అర్జునుడికి సంబంధించిన వంశం, వాళ్ళందరూ కూడా వైష్ణవుడు. అర్జునుడు చాలా గొప్ప వైష్ణవుడు. ఎంత వైష్ణవుడు అంటే, అర్జునుడు నిద్రిస్తున్నప్పుడు కూడా కృష్ణుని తలుస్తూ ఉండేవాడు, అంత సన్నిహితమైనవాడు. ఇంకా అర్జునుడు నరనారాయణ ఋషులు తెలుసు కదా మనకి, నరనారాయణ ఋషి భగవంతుడి యొక్క అవతారం అది. అందులో నరుడు ఎవరు, అర్జునుడు, నారాయణుడు కృష్ణుడు. అంటే అంత సన్నిహితమైనవాడు అనమాట అర్జునుడు. కాబట్టి ఇక్కడ పరీక్షితుడు కూడా అంత గొప్ప రాజు అవుతాడని చెప్తున్నారు. అది ఇవన్నీ కూడా యుధిష్ఠుడికి ఆనందాన్ని ఇస్తాయి. ఎందువలన, ఈ రాజ్యం అనేది చక్కగా పాలించబడుతుంది అనేది తెలుసుకుంటున్నాడు భవిష్యత్తు. ఇంకా మనం అర్జునుడి విషయంలో చూసినట్లయితే ఒక సందేహం వస్తుంది భక్తులకు కూడా. కృష్ణుడు చెప్తాడు శివుణ్ణి పూజించమని, శివుణ్ణి పూజించమని కాదు శివుడిని ఆరాధించమంటాడు. ఎందుకలా అన్నాడు? అదేవిధంగా అర్జునుడు శివుడితో యుద్ధం కూడా చేస్తాడు. తెలుసా మీకు ఈ విషయం? అర్జునుడు శివుడితో యుద్ధం చేస్తాడు. అప్పుడు శివుడు ఒక వేటగాడిలాగా వస్తాడు అన్నమాట. ఎప్పుడైతే శివుడు అర్జునుడు శివుడిని పూజిస్తాడు, పూజించి అస్త్రాలని పొందమంటాడు యుద్ధం చేయడానికి. అంటే రాబోయే కాలంలో ఎలాగో కురుక్షేత్ర యుద్ధం చేయాలని కృష్ణుడికి తెలుసు, కానీ అర్జునుడిని శివుణ్ణి పూజించమంటాడు. నిజానికి కావాలంటే కృష్ణుడు అన్నీ ఇచ్చేయచ్చు, ద్రోణాచార్యుడు కూడా అవసరం లేదు కదా. కానీ ద్రోణాచార్యుడు, అదేవిధంగా ద్రోణాచార్యుడి దగ్గర అర్జునుడు విద్య నేర్చుకోవడం, ఎందుకంటే ద్రోణాచార్యుడు కూడా గొప్ప భక్తుడు కాబట్టి వాళ్ళందరికీ కూడా శాస్త్రం తెలుసు, కృష్ణుడు భగవంతుడు అని తెలుసు. కానీ అక్కడ విధివశాత్తు ఆ పరిస్థితుల వలన వాళ్ళు అవతల వైపు ఉండాల్సి వచ్చింది. భీష్ముడు కూడా అంతే. భీష్ముడు చాలా గొప్ప భక్తుడు, మహాజనుల్లో ఒకడు. కానీ ఆ పరిస్థితుల్లో కృష్ణుడి యొక్క ప్రణాళిక అన్నమాట వాళ్ళు అవతల వైపు ఉండాలనేది, అది అర్జునుడి చేతిలో భీష్ముడు చనిపోవాలనేది. అదేవిధంగా చాలా ఇందులో ఉందన్నమాట, చాలా నిగూఢమైనది ఉంది తత్వం. ఏది? భీష్ముడు ఎదురుగా ఉండడం, కృష్ణుడి యొక్క మాటనే తానే పాటించలేకపోయే విధంగా భీష్ముడు చేస్తాడు. నేను యుద్ధంలో ఎటువంటి ఆయుధాన్ని తీసుకోనంటే భీష్ముడు ఆ కృష్ణుడు యుద్ధంలో ఆయుధాన్ని తీసుకునే విధంగా చేస్తాడు. అంత విరోచితంగా అర్జునుడిని చంపడానికి ప్రయత్నం చేస్తాడని, అప్పుడు కృష్ణుడు భయపడిపోయి అర్జునుడిని చంపేస్తాడని వెంటనే తన మాట పక్కన పెట్టేసి నేను మాట తప్పినా పర్లేదు, నన్ను ఎవరేమనుకున్నా పర్లేదని అనే విధంగా భీష్ముడు చేయగలుగుతాడు. అంత గొప్పవాడు. అంత భీష్ముడు కూడా చాలా గొప్ప బ్రహ్మచారి అన్నమాట, అందువల్ల అంత శక్తి అన్నమాట. బ్రహ్మే చరతి ఇది బ్రహ్మచారి, ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ఆలోచించేవాడు. అయితే మరి ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? అర్జునుడు శివుడిని ప్రార్థించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ద్రోణాచార్యుడు భక్తుడే, అంటే భగవంతుడి యొక్క భక్తుడు ద్రోణాచార్యుడు కాబట్టి ద్రోణాచార్యుని కూడా కీర్తించాలని కృష్ణుడి యొక్క కోరిక. కాబట్టి ద్రోణాచార్యుడి దగ్గర అర్జునుడు నేర్చుకోవాలి జ్ఞానం. ఎందువలన దాసాను దాస అదే చెప్తున్నాం, ఏంటి నా యొక్క దాసుడికి దాసుడిగా ఉండడం. అదేవిధంగా శివుడు ఎవరు? క్షీరం యథాదది వికార విశేష యొక్క శివుడు విష్ణువుకి ఎంత తేడా అంటే పాలు పెరుగు ఉన్నంత తేడా ఉంది, బ్రహ్మ సంహితలో చెప్తున్నారు మనం. ఆ శివుడు ఈ భౌతిక సంసారంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న జీవులందరినీ కూడా ప్రవేశపెట్టడానికి ఉన్నవాడు. శివుడు లాంటి వాళ్ళు ఎవరు లేరు. శివుడు జీవుడు కాదు, ఆయన తత్వం వేరు, శంభుతత్వం. ఆయన విష్ణుతత్వం కూడా కాదు, జీవులందరూ వేరు. విష్ణుతత్వం, శంభుతత్వం, జీవులు, మనం అందరం జీవులు. మనకంటే గొప్పవాడు శివుడు, దాని తర్వాత ఉన్న వాళ్ళు విష్ణుతత్వం, భగవంతుడు. ఆ విధంగా ఈ శివుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా భగవంతుని కీర్తిస్తాడు. వైష్ణవానాం యథాశంభు, వైష్ణవులు అందరిలో గొప్పవాడెవరు? శివుడు. అందువలన అర్జునుడిని నువ్వు శివుడిని కీర్తించి అతని నుంచి అస్త్రాలు తీసుకోమన్నాడు. శివుడి యొక్క గొప్పతనం అందరికీ తెలియాలనే ఉద్దేశం మీద కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అంతేగాని కృష్ణుడు స్వయంగా ఈ అన్నీ ఇవ్వలేకగాదు, శివుడు వచ్చింది కూడా కృష్ణుడి నుంచే. కానీ ఈ విధంగా చేయడం వలన శివుడు అతని యొక్క అంటే పూజకి మెచ్చి అతనితో యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధంలో ఎలా విరోచితంగా పోరాడతాడని శివుడితో సమానంగా అర్జునుడు పోరాడతారు. ఎప్పటికి కూడా ఎవరు ఓడడం అనేది జరగదు, పోరాడుతూనే ఉంటారు. అప్పుడు శివుడు తన యొక్క నిజరూపాన్ని చేయిస్తాడు, ఆ వేటగాడి రూపం వదిలేసి. అది నేను విన్నది ఏంటంటే ఇంద్రకీలాద్రి విజయవాడ ఉంది కదా, అక్కడే జరిగిందని అంటారు ఈ యుద్ధం. ఆ పర్వతం మీదే అక్కడ శివుడు అప్పుడు అస్త్రం ఇస్తాడు. ఏం అస్త్రం? పాశుపతాస్త్రం అర్జునుడికి. ఇవన్నీ కూడా కురుక్షేత్రంలో వాడతాడు అన్నమాట, ఈ అస్త్రాలన్నీ కూడా అర్జునుడు. ఇంకా అర్జునుడు అనేక సార్లు తన యొక్క గురువుని కూడా కాపాడడం మనం చూడవచ్చు. ద్రోణాచార్యుడిని కూడా ఆపదలో ఉన్నప్పుడు కాపాడారని చెప్తున్నారు. అనేకమైన అర్జునుడు చాలా గొప్పవాడు అన్నమాట. ఇంకా ఎంత గొప్పవాడు అంటే అప్సరలు దేవతలు అందరూ కూడా నృత్యం చేయడం, అతన్ని కీర్తించడం, అతనిపై పూలవర్షాలు కురిపించడం అతను జన్మించినప్పుడు. ఎందుకంటే అతను సాధారణమైన జీవి కాదు, నిత్యముక్తుడు, అంటే ముక్త పురుషుడు అనమాట అర్జునుడు. ఎప్పుడు కృష్ణుడితో, కృష్ణుడి కోసం వచ్చినవాడు అర్జునుడు చెప్పాలంటే. కృష్ణుడితో పాటు ఎప్పుడూ ఉంటాడనమాట, ఈ భగవద్గీత చెప్పడం కోసం. భగవంతుడితో స్నేహబంధం ఎలా ఉంటుంది, స్నేహ సంబంధము ఉండే భక్తి ఏ విధంగా ఉంటుంది చూపించడానికి కూడా ఉన్నవాడు అర్జునుడు. అందుకు కృష్ణుడు మిత్రుడు కదా, బంధువు అయినప్పటికీ కూడా ఎక్కువగా వాళ్ళు సన్నిహితంగా ఉండడం చూస్తాం మనం, వాళ్ళ యొక్క జీవితంలో స్నేహితులుగా సంభాషించడం మనం చూస్తాం. హరే కృష్ణ. అర్జునుడి భార్య పేర్లు భార్యలు ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూపి. చిత్రాంగద, ఉలూపి, ఉలూపి. భీముడి భార్య హిడింబి. నాకు ఇంకా తెలియదు ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, చాలామంది ఉంటారు ఒక్కొక్కళ్ళకి, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారో ముగ్గురు ఉన్నారో మాకు తెలియదు. మహాభారతం చదివితే తెలుస్తుంది ఇవన్నీ. మనకి అసలు భగవద్గీత భాగవతం చదవడానికి సమయం లేదు, ఇంకేం చదువుతాం మహాభారతం. గంధరా శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదకి జై.